ఓం శ్రీ గురుభ్యో నమః. స్థితులు మన సిలబస్. ఒకవేళ ఇదే మొదటిసారి వింటూ ఉంటే బెటర్ లేట్ దెన్ నెవర్ అర్థమైంది కదా. అందుచేత ఇక్కడ వయస్సు ముఖ్యం కాదు, జీవితం యొక్క కంటిన్యూటీ ఉంటుందని మనకు అర్థమైంది. కనుక తక్షణమే మళ్ళా ఎప్పుడో కాదు, మంచి ముహూర్తం చూసుకొని వస్తాను మా జ్యోతిష్యుణ్ణి అడిగి అని కాదు. మీకు అర్థమైతే తక్షణం కనుక మీరు చేయడం మొదలు పెడితే ఈ మిగతా మూడు స్థితులు మీకు వస్తాయి. ఏంటా మిగతా మూడు స్థితులు? కృష్ణం ద్వైపాయనం వందే, కృష్ణం వందే వ్రజప్రియం, కృష్ణం వందే నారాయణం. ఈ నాలుగు స్థితులు మన సిలబస్. అందుకు దీని మీద ఇంత ఒత్తిడి చేసేది మొత్తం భాగవతం. కృష్ణం వందే వృధాసుతం అనుకోండి, మానవ జాతి యొక్క లక్ష్యం, మానవ శరీరధారి అయిన వాడు ఎవడైనా ఉంటే ఈ జన్మలో కానీ పై జన్మలో కానీ యుగ యుగాలుగా మారిపోయినా కానీ చివరకు వాడు వెళ్ళాల్సింది ఈ శ్లోకం దగ్గరకే. చదవండి ఈ శ్లోకాన్ని. కృష్ణం నారాయణం వందే, కృష్ణం వందే వ్రజప్రియం, కృష్ణం ద్వైపాయనం వందే, కృష్ణం వందే వృధా సుతం. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి నమస్కారం, వ్రజప్రియుడైన శ్రీకృష్ణుడికి నమస్కారం, ద్వైపాయన స్వరూపుడైన శ్రీకృష్ణ భగవానునికి నమస్కారం. పృథ్వీపుత్రుడు అనగా జగద్గురు చేతనత్వ ప్రతీక అయిన శ్రీకృష్ణుడికి నమస్కారం. ఈ స్థితి రావడానికి డైలాగ్ ఉండాలి. విద్య ఎప్పుడూ ఒక డైలాగే. టీచర్ పాఠం చెప్తూ ఉంటాడు, స్టూడెంట్ వింటూ ఉంటాడు, అంతే కదా. ఏ యూనివర్సిటీ అయినా కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, తెలుగు కావచ్చు, హిస్టరీ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, ఫిలాసఫీ కావచ్చు, ఆఖరికి భాగవతం కావచ్చు, కానీ ఈ విద్య ఎప్పుడూ నేర్పబడేది డైలాగ్స్ ద్వారానే. ఒకడు చెప్పేవాడు ఉంటాడు, వినేవాళ్ళు ఉంటారు. ఆధ్యాత్మిక విద్యలో శౌనకుడు ఉంటాడు, చెప్పేవాడిని సూతుడు అంటాం, కర్ణుడు సూతపుత్రుడు అనే దాంట్లో అంతరార్థం మీకు మెల్లమెల్లగా బోధపడుతుందేమో చూద్దాం. అందుచేత రెండు మీరు గుర్తించుకోండి, సూతుడు శౌనకుడు, వినేవాడు చెప్పేవాడు. కానీ వినేవాడికి ఒక లక్షణం ఉండాలి, ఆ సబ్జెక్ట్ మీద వాడికి ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే ఎంత గొప్ప లెక్చరర్ చెప్పినా అది బుర్రకెక్కదు. అందుచేత వినేవాడికి కావలసిన లక్షణం ఇక్కడ చెప్పబడింది. కథామృత రసాస్వాద కుశల. కథ అంటే చెప్పబడేది, చెప్పబడే దాంట్లో ఉన్న రసాన్ని కనుక వాడు పట్టుకోలేకపోతే, వినాలనే కోరిక వాడిలో లేకపోతే ఎంత గొప్పవాడు చెప్పిన హృదయ. వినాలని కోరిక ఉంటే ఎవడు చెప్పినా వాడికి అర్థమైపోతుంది. మీరది గుర్తించుకోండి, చెప్పేవాడు అక్కడ ముఖ్యం కాదు, ఎప్పుడూ కూడా వినేవాడే ముఖ్యం. ఆ ద్రోణుడు అందరికీ విలువిద్య నేర్పాడు, కానీ వినడం కథామృత రసస్వాద కుశలహ ఎవడు అంటే అర్జునుడు. కానీ అర్జునుడు కంటే ఒక ఆకు ఎక్కువ తిన్నాడు ఏకలవ్యుడు. అసలు చెప్పాల్సిన పని లేకపోయింది గురువుకి. గురువు యొక్క విగ్రహం గురువు కంటే బాగా ఏకలవ్యుడికి నేర్పింది. అర్జునుడికి స్వయంగా గురువు అక్కడ నుండి చెప్పిన దానికంటే గురువు యొక్క విగ్రహము ఏకలవ్యుడికి అర్జునుడి కంటే బాగా నేర్పింది. ఎందుచేత? ఏకలవ్యుడు కనుక ఒకే దాని మీద దృష్టి ఉంది కనుక. అందుచేత మన దృష్టి దేని మీద ఉంటుంది? కృష్ణం నారాయణం వందే, కృష్ణం వందే వ్రజప్రియం, కృష్ణం ద్వైపాయనం వందే, కృష్ణం వందే వృధాసుతం. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి నమస్కారం, వ్రజప్రియుడైన శ్రీకృష్ణునికి నమస్కారం, ద్వైపాయన స్వరూపుడైన శ్రీకృష్ణునికి నమస్కారము, పృథ్వీపుత్రుడుగా జగద్గురు చేతనత్వ ప్రతీక అయిన శ్రీకృష్ణునికి నమస్కారం. మన గురువు నారదుడు ఏకైక అఖండ గురుసత్తాస్థితి. అందుచేత ఈ డైలాగ్స్లో నారదుడు అనే వ్యక్తి చాలా ముఖ్య పాత్ర వహిస్తాడు. అదే ఏకైక అఖండ గురుసత్తాస్థితి అంటే కూడా. అందుకే దేవర్షి స్థితిలో కూడా నాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి నారదుడు. మిగతా వాళ్ళందరూ ఋషులు, మహర్షులు, రాజర్షులు, బ్రహ్మర్షులు. కానీ దేవర్షి అనే మాటకు నారదుడు మాత్రమే మనం ఉపయోగిస్తాం. ఎందుచేత? దేవతాస్థితిని కూడా దాటి ఉన్నటువంటి ఋషి. మిగతా ఋషులందరూ ఎవరు? మానవ స్థితి నుంచి ఋషులైన వాళ్ళు. ఈ నారదుడి యొక్క గొప్పతనం ఏంటి అంటే, మహతి అనే పీన మీద నిరంతరము నారాయణ నారాయణ అని పలికిస్తూ ఉంటాడు. దీన్ని గుర్తించుకోండి. ఆ ఫోటో ఉంది అక్కడ, అది మీకు ఈరోజు నుంచి గురుతుల్యం. నారదుడే మనందరికీ గురువు. నారదుణ్ణి నేను గురువుగా ఎన్నుకుంటాను అని నిర్ణయించుకోవాలి మీరు. ద్రోణాచార్యుణ్ణి గురువుగా ఏకలవ్యుడు ఎన్నుకున్నాడు. తర్వాత ఏకలవ్యుడు ఎక్కడున్నాడో ద్రోణాచార్యుడికి తెలియదు. కానీ ఏకలవ్యుడు విద్యలు నేర్చుకున్నాడు కదా. అలాగ నారదుడికి మీరు ఉన్నారో లేదో తెలియకపోయినా, ఆ నారద స్థితి మీరు సమర్పణ చేసుకునే దాన్ని ఆదర్శంగా పెట్టుకొని మీ సాధనా జగత్తులో అడుగుపెడితే, మరి జరిగిన వారం అంతా మీరు అలాగే చేశారో లేదో నాకు తెలియదు. నేను మిమ్మల్ని ఏం చేయమన్నాను? కళ్ళు మూసుకోండి. గాయత్రి మంత్రం ప్రతిసారి ఎదురుగుండా నారదుడు ఉన్నటువంటి భావనతో జపించండి. యద్భావం తద్భవతి. మీరు ఏది భావిస్తారో అదే అవుతారు. మీ భావన యొక్క తీవ్రత బట్టి తప్ప ఫలితాలు రాకపోవడానికి కారణం అదే. ఆ నారదుడు నుంచి ఆ గాయత్రి మంత్రాన్ని ఎలాగ స్వీకరించాలో జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ముందు వినండి. ఓం మూలాధారము భూర్ స్వాధిష్టానం భువః మణిపూరకం స్వః అనాహతం తత్సవితుర్వరేణ్యం అన్నప్పుడు హృదయంలో ఆ సూర్యకిరణాలు రక్త ప్రవాహముతో కలిసి భర్గోదేవస్య ధీమహి హృదయంలోంచి వస్తున్న ఆ రక్తము ప్లస్ సూర్యకిరణాలు తెల్లని కిరణాలు మొత్తం శరీరమంతా వ్యాపిస్తున్నాయి, శుద్ధి చేస్తున్నాయి. ధియోయోన ప్రచోదయాత్. ఆ సూర్యకిరణాలు మమ్మల్ని మంచి మార్గంలో వైపు ప్రవేశపెట్టుగాక అని అనుకుంటూ హృదయం నుంచి ఒక నీలిరంగు మెరుపు ఆజ్ఞాచక్రంలోకి వెళ్తున్న భావన చేసుకోండి. దీన్ని అభ్యాసం చేసుకోండి ప్రతిరోజు. అక్కడే ఇక్కడ చేసే జపము నారద గాయత్రి మంత్ర జపము. అలా చేసుకోవాలి. ఓం భూర్భువః స్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి మంత్ర జపం ఈ భావనతో ఆ ఫోటో దగ్గర పెట్టుకుని చేయాలి. నారదుడు చెయ్యి పట్టుకుని మిమ్మల్ని ఆ మెట్ల మీద నుంచి తీసుకెళ్తున్నటువంటి భావన నిరంతరం ఉండాలి. దీని తర్వాత భక్తి అనేటటువంటి దానికి ఈ వివరణ ఇచ్చాను నేను. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భక్తి అంటే ఘనీభవించిన ఆలోచనలు. భక్తి అంటే క్రిస్టలైజ్డ్ థాట్స్. చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. క్రిస్టలైజ్డ్ థాట్స్ అంటే ఏంటి? ఫ్రీ కన్సీవ్డ్ నోషన్స్. ముందే మీరు ఒక ఉద్దేశానికి వచ్చేసారు, ఇక మీరు ఏది చేసినా ఉద్దేశానికే ప్రోదుపరుస్తారు తప్ప సవ్యమైన అవగాహన రాదు. భక్తి అంటే అది. దేని మీద మనకు భక్తి ఉంది? గాయత్రి చేశారు, మీకు ఏం లాభం వచ్చిందని అడుగుతారు అంటే ఏం చెప్పాలి మీరు? 10 లక్షలు వచ్చింది నాకు అంటే గాయత్రి శక్తివంతమైంది. ఉన్న 10 రూపాయలు పోయినా గాయత్రి శక్తివంతమైనది కాదు అని. ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది, చాలా అదృష్టవంతుణ్ణి. ఏం అదృష్టవంతం? 2 లక్షలు ఖర్చు పెట్టాను. ఖర్చు పెడితే ఖర్చు పెట్టావు. ఇంజనీరింగ్లో సీటు వచ్చింది కదా అంటామా అనమా? ఇంతకీ మీకు దేని మీద భక్తి ఉన్నట్టు? 10 రూపాయల మీద, 2 లక్షల మీద, ఇంజనీరింగ్ మీద? మీకు దేని మీద భక్తి ఉన్నదో అది లభిస్తే అక్కడ ఇంకా ఏం పోయినా మీకు బాధ వేయదని అర్థం చేసుకోండి. మీకు దేని మీద భక్తి ఉంటే అది లభిస్తే తర్వాత మిగతా అన్నీ పోయినా పర్వాలేదు, అదే కావాలి. మిగతా ఏమీ వద్దు, అదే భక్తి అంటే. అందుచేత మీకు భక్తి లేని మీదుందో ఒక చిట్టా తయారు చేసుకోండి. నేను చెప్పినవి విని మీరు త్వరగా నెలలో నిజాయితీగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇక్కడికి మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికి వస్తున్నారు తప్ప ప్రక్కవాడు ఏమనుకుంటాడని కాదు. మీకు దేని మీద భక్తి ఉంది? ప్రశ్న ఏం వేసుకోవాలి? అన్నీ పోయినా అది లభిస్తే చాలు అని మీకు దేని మీద మనస్సు ఉంటుందో అది భక్తి. 99% వాళ్ళకి దేని మీద భక్తి లేదు. ఎందుచేత? ఏది పోకూడదు, ఏది పోకుండా అది రావాలి. భక్తి లేదు అది అర్థం చేసుకోండి. ఆ నిర్వచనం మీకు అర్థం అవ్వాలి. అసలు భక్తే లేదు. నారదుడు రావాలంటే భక్తి యువతిగా ఉండాలి. నారదుడు నాకు గురువుగా అయిపోవాలి మాస్టారు, కానీ మీకు భక్తి అక్కర్లేదు, అది కుదరదు. అందుచేత ఈ భక్తిని అర్థం చేసుకోండి. మీకు దేని మీద భక్తి ఉన్నా పర్వాలేదు, అది అర్థం చేసుకోండి. భక్తి ఉంటే, భక్తి అంటూ ఉంటే దాన్ని దేని మీదకైనా తిప్పుకోవచ్చు. రావణాసురుడు, హిరణ్యకశ్యపుడు వాళ్ళకి వారి తరహా సంపూర్ణ భక్తి ఉంది. నారదుడు వచ్చాడు డబ్బు అంటూ ఉంటే దేనికైనా ఉపయోగించుకోవచ్చు. అలాగే భక్తిని కూడా